ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಶ್ರೀಮತೆ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗಾ ಅಂದರಿಗೆ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತು. ಶ್ರೀಮತ್ ಪರಮಹಂಸ ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯುಲು, ಉಪನಿಷತ್ ಸಿದ್ಧಾಂತ ಆಚಾರ್ಯಪೀಠ ವ್ಯವಸ್ಥಾಪಕುಲು ಶ್ರೀ 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 ತ್ರಿದಂಡಿ ಶ್ರೀ ರಂಗರಾಮಾನುಜ ಜೀಯರ್ ಸ್ವಾಮಿವಾರು ಮನ ಎಂದು ಅನುಗ್ರಹಿಸಿ ಭಗವದ್ಗೀತಕು ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಜುನ ಸಂವಾದಂ ಅನಿ ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నోత్తరములతో కూడిన ప్రశ్నోత్తర విధానంగా భగవద్గీతను అందించారు. దానిలో మొదటి రెండు అధ్యాయాలు పూర్తయ్యాయి. అర్జున విషాదయోగం, సాంఖ్యయోగం అనబడేటువంటి ఈ రెండు అధ్యాయాలు, దానిలో పరమాత్మ చెప్పదలిచినటువంటి బ్రహ్మ విద్య ఏమిటి, ఉపనిషత్ సిద్ధాంతమైనటువంటి విషయమేమిటి, ఇవి తెలియజేశారు. అలాగనే మూడవ అధ్యాయం కర్మయోగం, దాన్ని స్వామివారి రచనలో రెండవ భాగం. మొదటి భాగం గ్రంథం మొత్తం పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ ఈవేళ కొత్తగా స్వామివారు రచించిన 9 భాగాల్లో భగవద్గీతకి ఈవేళ రెండవ భాగంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత యొక్క లక్ష్యం పరమాత్మని ఈ జీవుడు చేరుట అనేది. దాన్ని ఎలా మార్గమో మనకి భగవద్గీత నిర్దేశిస్తుంది. మొదటి అధ్యాయం అర్జున విషాదం అనే పేరుతో, ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడి నుంచి దూరం అయిపోవడంతో ఒక విషాదం లాంటిదే. ఆ తర్వాత మళ్ళీ కలవాలి అనుకునేటువంటి కోరిక సాంఖ్యయోగం లాంటిది. ఇప్పుడు మనము భగవద్గీతలో కర్మయోగం అనబడే మూడవ అధ్యాయం, దీన్ని పరమాత్మ అర్జునుడికి బోధించిన విధానాన్ని స్వామివారు ఎలా వివరిస్తూ ఉన్నారో మనం గమనిద్దాం. 43వ భాగం స్వామివారి రచనలో. అడియేన్ రామానుజదాస సంతోషం నాయన దా కూర్చో. 2వ అధ్యాయం పూర్తిగా అర్థమైందా నీకు? అడియేన్ అడియేన్, ఎంత శ్రమ తీసుకుని చెప్పారు. మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియదు. అలాగనే మిగతా అధ్యాయులు కూడా కటాక్షిస్తారని ప్రార్థన. అలాగే గుణానుభవం చేసుకోవాల్సిందే కదా మనం, తప్పకుండా. మరి అయితే స్వామి, 3వ అధ్యాయం ప్రారంభిద్దాం అంటారా? ఓ తప్పకుండా ప్రారంభిద్దాం. అలాగే సందర్భం ఏం జరుగుతుందో నీకంతా గుర్తుందే. అర్జునుడు యుద్ధాన్ని విరమించాలి అని సంకల్పించాడు. మళ్ళీ అతన్ని కార్యోన్ముఖుడిగా చేయాలి అని భగవంతుని ప్రయత్నం. 2వ అధ్యాయంలోనేమో కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ఉపదేశించాడు. అంతేనా? అడియేన్ అడియేన్, కర్మలను కొనసాగిస్తూ నడిచేది కర్మయోగం, కర్మలను నియమిస్తూ సాగేది జ్ఞానయోగం. ఇదే కదా స్వామి భగవాను యొక్క ఉపదేశ సారాంశం. అయితే స్వామి, రెండు ఇవి పరస్పర విరుద్ధాలుగా తోస్తున్నాయి కదా, ఇందులో దేనిని అర్జునుడు పాటిస్తాడు? పాటించమని చెప్పడం కృష్ణుడి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. అసలు కృష్ణుడి అభిప్రాయం ఏమిటి అడియేన్? భలేవాడి ఓయ్, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగేటే వెనకటికి నీలాంటి వాడు ఒకడు. యుద్ధోన్ముఖుడిగా అర్జునుడిని చెయ్యాలని చేసే ఉపదేశం కర్మలను మానమని ఎలా చెప్తుంది? అంచేత కర్మయోగాన్నే చెయ్యమన్నాడు కృష్ణుడు. అన్యాయం అడియేన్, 2వ అధ్యాయంలో 49వ శ్లోకంలో దూరేణ హ్యవరం కర్మ అని ఒక శ్లోకం వచ్చింది కదా అడియేన్, కర్మయోగం కంటే జ్ఞానయోగం గొప్పదని పొగిడారు కదా. కర్మయోగం వలన చివరికి వచ్చేది జ్ఞానయోగమే అంటూ మళ్ళా యుద్ధం అనే కర్మని చెయ్యమండం ఇలా ఎట్లా సమన్వయం అడియేన్? ఇదెలా కుదురుతుంది? ఇప్పుడు 3వ అధ్యాయం మొదటి శ్లోకంలో అర్జునుడు అదే అడుగుతాడు. చదవమంటావు, మరి శ్లోకాన్ని చెప్పమంటావా? అడిగాను అడిగాను. ధ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్థన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. కృష్ణ పరమాత్మ భగవాను వాచ. ఒకసారి మళ్ళీ శ్లోకం. ధ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్థన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అన్వయం విను. హే జనార్దన, బుద్ధి కర్మణ జాయసీతే మతాచేత్ కేశవ తత్ ఘోరే కర్మణి మాం కిం నియోజయసి. ఓ జనార్దన, కర్మ కంటే జ్ఞానమే గొప్పది అని నీ అభిప్రాయమైతే ఆత్మదర్శన విరోధి అయిన ఈ యుద్ధకర్మయందు నన్నెందుకు నియోగిస్తున్నావు అని అన్నాడు అర్జునుడు. స్వామి, ఇక్కడ కిమ్ అని కారణం చెప్పమంటున్నాడా అర్జునుడు? అలా కాదు, ఆక్షేపిస్తున్నాడు. నాకేదో హితం చెప్తావనుకుంటే ఇలా చెప్తున్నారేంటి స్వామి అని ఆక్షేపిస్తున్నాడు. ఆక్షేపించేంత విషయం అక్కడ ఏముందడి? ఆక్షేపించేంత ఏమైందో నాకు అర్థం కావటం లేదడి. చెప్తాగా మరి, ఇప్పుడు తెలుసుకుందాం. ఓ జనార్దన, ఓహో కేశవ అని పిలిచాడు. చూసావా, ఆ పిలిపే ఆక్షేపానికి గుర్తు. ఒకటి, నీ ప్రయోజనాన్ని సాధించుకోవటానికే నన్ను యుద్ధం చేయమంటున్నావు, అవసరం లేదే, నువ్వు పరిపూర్ణుడవు కనుక నీకంటూ ఓ ప్రయోజనం ఎప్పుడూ ఉండదు. రెండవది, రాజ్యలాభం లాంటి ఫలం నాకిద్దామనే ఈ యుద్ధం నువ్వు చేయమంటున్నావు. జనార్దనుడవేమో జన్మ లేకుండా చేసేవాడివి అని పేరు పెట్టుకొని జన్మలకు కారణమయ్యే ఈ యుద్ధకర్మలో నన్ను పాల్గొని నన్ను యుద్ధం చేయమంటున్నావా? మూడవది, ఈ భూభారాన్ని తగ్గించడానికి నన్ను నిమిత్తంగా చేసుకుందామని యుద్ధం చేయమంటున్నావా? బ్రహ్మరుద్రాదులకు తండ్రిని అంటూ కేశవనామంతో ఉండే నీవు నన్నిలా మోసం చేయవచ్చా? నాలుగు, యుద్ధకర్మ చేస్తే త్వరగా మోక్షం వస్తుందనే కర్మ వలన జ్ఞాననిష్ట రావాలి అని నువ్వే కదా చెప్తుంటావు. ఐదు, సౌకర్యంగా ఉంటుందని యుద్ధమా లేక దుర్యోధనాదులు ఏమైనా చేసేస్తారని యుద్ధమా? ఆరు, లోకం నన్ను నిందిస్తుందేమో అనే లోకం కోసం చేయవలసిన ఉపదేశం నాకు చేస్తున్నావా? ఏదైనా సరే స్వామి, నీ ఉన్నది ఉన్నట్లుగా కర్మ కన్నా జ్ఞానం గొప్పది అని చెప్తూ యుద్ధం చెయ్యమంటావేమిటి? బావా, నువ్వు వద్దని కదా నాకు చెప్పాలి. నేను నీకు స్నేహితుడిని బంధువుని కూడా కదా. నేను తప్పు పని చేస్తే, కూడని పని చేస్తే నన్నెందుకు పెడుతున్నావు? ఇది ఈ కూడని పనిలో నన్నెందుకు నియోగిస్తున్నావు అని ఆక్షేపం అర్జునుడు తెలియజేస్తున్నాడు. అడిగేనడియేన్, అబ్బబ్బా ఎన్నెన్ని ఆక్షేపాలో. మరి ఏమనుకున్నావు? అర్జునుడు కృష్ణుణ్ణి నిలబెట్టేశాడు అంతే. నీ ఉద్దేశంలో ఆత్మదర్శనం అంగంగా కలిగిన భక్తియోగం మోక్ష సాధనమా? ఆ ఆత్మదర్శనం జ్ఞానయోగం వలన కలుగుతుందా? ఆ జ్ఞానయోగం కర్మయోగం కంటే గొప్పదా? మరైతే జ్ఞానయోగమే చేయమనకుండా మళ్ళీ ఈ కర్మయోగం చెయ్యమంటూ ఏమిటయ్యా ఈ మాటలు? ఆత్మదర్శనం విరోధి కాదు కర్మ అనే పేరుతో చేసే యుద్ధం. ఓ పిచ్చిబావా, ఏమిటిది అన్నాడు. అంటే అడియన్, అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు అడియన్? బే, ఇంకా అక్కడైపోయింది, అయిపోలేదు అర్జునుని ప్రశ్న. ఇంకా మరో శ్లోకం ఉంది ఈ పక్కనే, దాన్ని చూడు. అడియన్ అడియన్ రెండో శ్లోకానికి. సరే అడియన్ చెప్పండి. మీరు మొదటి శ్లోకంలో కర్మయోగాన్ని ఘోర పదంతో సంభావించారు, ఏమిటి అసలు? అది అంత భయంకరమైందంటారా స్వామి? కాదు, అంత భయంకరమైనది ఏం కాదు. కానీ ఒక అలంకారిక ప్రక్రియ అంటారు. ఆ అలంకారిక ప్రక్రియలో ఆ పదం వాడబడింది. ఆత్మదర్శనం కావాలంటే ఇంద్రియాలన్నింటినీ నియమించి సాధించాలి అని. కానీ కర్మయోగం ఇంద్రియాలన్నీ తమంత తాము ప్రవర్తిస్తూ ఉంటే జరిగేదని. అందుచేత ఆత్మావలోకనం కర్మయోగం వలన లభించదు అని నిర్ణయాలు చేసుకున్నవాడు కనుక అర్జునుడు ఆత్మావలోకనానికి ఈ కర్మయోగం ఉపకరించదు అనే భావంతో ఘోరం అని వాడాడు. ఇది సంగతి. అడియన్ అడియన్. మరి ఈ శ్లోకంలో బుద్ధి అన్న పదానికి జ్ఞానయోగం అనే అర్థం చెప్పారు మీరు. అవును, బుద్ధనే అంతే లేదా జ్ఞాననిష్ట అనైనా తీసుకోవాలి. అడియన్. మనలో ఒక మాట, నిజంగానే జ్ఞానయోగమే గొప్పదంటారా? కర్మయోగం కంటే ఇదే గొప్పదా? ఆ విషయం ముందు ముందు కృష్ణ పరమాత్మ ఎలాగూ తేల్చేస్తాడు. కానీ ఇంతవరకు మాత్రం స్పష్టంగా జ్ఞానయోగమే గొప్పది అని అనలేం. అదేమిటండి స్వామి, ఇప్పుడు ఇలా అంటున్నారు మీరు, దూరేణ క్షవరం కర్మ అని మనం 2 అధ్యాయం 49వ శ్లోకంలో చెప్తూ జ్ఞానయోగం కర్మయోగం కన్నా గొప్పది అని నేను అన్నప్పుడు ఈ మాట మీరు చెప్పలేదే నాకు. అర్థమవుతుంది నాకు. అర్జునుడిలాగనే నువ్వు కూడా ఊహించి ఉంటావని నేను ఏమీ అనలేదు. ఏమూహించాడు అర్జునుడు స్వామి? ఏముంచాడంటే కర్మయోగం వలన జ్ఞానయోగం జరుగుతుంది, జ్ఞానయోగం వలన ఆత్మదర్శనం వస్తుంది, కనుక సహజంగానే జ్ఞానయోగమే గొప్పది అనుకోడు? అడియం చాలా గందరగోళంగా ఉందండి. ఖచ్చితంగా చెప్పేయకూడదా? మరి ఆ మాటే అంటున్నాడు అర్జునుడు కూడా. ఎంత చక్కదో ఈ భగవద్గీత. మరి ఇప్పుడు 2వ శ్లోకం ఒకసారి చదువుతాను, ఎలాగుందో చూడు. మరి వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మరొక్కసారి శ్లోకం. వ్యామిశ్రేణైవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. దీనికి అన్వయం ఇలా ఉంటుంది. వ్యామిశ్రేణేవ వాక్యేన మే బుద్ధిం మోహయసి ఇవ తత్ ఏన అహం నిశ్చిత్య శ్రేయ ఆప్నుయాం ఏకం వద. అంటే పరస్పర విరుద్ధంగా ఉండు నీ వాక్యములు నా బుద్ధిని భ్రమింపజేసేస్తున్నాయి. కాబట్టి బావా, ఏ వాక్యము చేత నేను నిర్ణయించుకోవాలో అర్థం కావడం లేదు, దాన్ని నీవే తెలియజెప్పు అన్నాడు. అలాగా గురువుగారు, ఈ శ్లోకానికి మీరు చెప్పిన తాత్పర్యం అన్వయం కన్నా ఇంకో విధంగా నేను విన్నానండి. అబ్బో అలాగా ఏమిటదో. ఏం లేదడి, ఏం రకరకాల వాక్యాలు చెప్పి నన్ను భ్రమ చెందిస్తున్నావు కృష్ణ. నాకేది మంచిదో దాన్నే నువ్వు నిశ్చయించి ఒక మాటనే నాకు చెప్పవు అని నేను విన్నానడి. ఏం బాగానే ఉన్నది కానీ కొంచెం ఆలోచించు. నిశ్చిత్య వద, నిశ్చయించి చెప్పు అని కదా నువ్వు అర్థాన్ని తీస్తున్నావు. భగవంతుడు ఇప్పుడు కొత్తగా నిశ్చయించేదేమున్నది? కర్మయోగ జ్ఞానయోగాల్లో గొప్పది ఏదో అదీ కాక నువ్వు నన్ను భ్రమ చెందిస్తున్నావని అర్జునుడు నింద వేయడం తప్పు కాదు. భ్రమలోంచి బయటికి తీసుకుని రావాలని శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటే అలా అనవచ్చా అర్జునుడు? అడియనడియన్. నిజమే. మీరు చెప్పండి ఇప్పుడు సరిగ్గా దాసుడికి అర్థం అయ్యేటట్టుగా. అర్జునుడి అభిప్రాయం ఏమంటే, నువ్వు చెప్పినది మిశ్రమము అంటే పరస్పర విరుద్ధము అని నా మందబుద్ధి చేత నాకు అనిపిస్తోంది. పరమకారుణుడికివైనా నీవు నన్ను భ్రమ చెందించవు కదా, నాకే అయోమయంగా ఉంది. అందుచేత నువ్వు ఒక్క మాట చెప్పు. ఆ మాట ఎలా ఉండాలంటే నేను ఇక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడేట్టుగా ఉండాలి అంతే. బాగుందడి, ఏం చాలా బాగుంది. కర్మయోగమా జ్ఞానయోగమా ఏదో ఒకటే చెప్పు అని అడగలేదు అర్జునుడు. అవును, ఎలా అడుగుతాడు? కర్మయోగం నుంచి జ్ఞానయోగం వస్తుందని చెప్పినప్పుడు కర్మయోగమా జ్ఞానయోగమా తేల్చి చెప్పు అని ఎలా అడుగుతాడు? ఇంద్రియాలని నియమించుకుంటే ఆత్మదర్శనం అని చెప్పినవాడు ఇంద్రియాలతో చేయాల్సిన యుద్ధకర్మను చేయమని చెప్పడం విరుద్ధంగాను కలగాపులకంగాను ఉన్నది. కనుక నాకు స్పష్టమయ్యే రీతిలో చెప్పు బావా, నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను అన్నాడు. బాగుందడి అని చక్కగా చెప్పారు. మోక్షం భక్తియోగం వలన, దానికి అంగం ఆత్మదర్శనం. అది జ్ఞానయోగం వలన కానీ చెయ్యమంటున్నది కర్మయోగం. ఈ చిక్కు విప్పున ఆయన అంటున్నాడన్నమాట, అంతేనా అడియన్? అవును, బాగానే చెప్పావు. అడియన్, మరి మీరు కర్మయోగం చేయగా చేయగా జ్ఞానయోగంగా మారిపోతుంది అంటున్నారుగా? అవును, మారిపోవడం అంటే యోగ్యత కలగడం అని అభిప్రాయం. అడియన్ అడియన్, ఈ రకంగా స్వామివారు భగవద్గీత కృష్ణార్జున సంవాదంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకానికి వ్యాఖ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం. మనకి ఇంత ఉపకారం చేస్తున్న స్వామివారి ద్వీపాదారవిందములకు అనేక దాసోహాలు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ భగవంతుడు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ అడిగేను రామానుజదాస్, కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.